ఓం శాంతి. మురళీ డేట్ 20/10/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలందరినీ చదివించటానికి బాబా ఎంతో ఆసక్తిగా వచ్చారు. మనం కూడా ఎంతో ఆసక్తితో చదువుకోవాలి. ఎప్పుడూ ఇదే సంతోషంలో ఉండండి. మాకు చదివిస్తుంది స్వయంగా భగవంతుడు అని గుర్తుంచుకోండి. ఇదే సంతోషంలో ఉండాలి. మనందరి యొక్క లక్ష్యం ఏంటి అంటే, కల్పపూర్వంలాగా శ్రీమతమనుసారంగా ప్రపంచంలో సుఖము శాంతి ఉన్న రాజ్యాన్ని స్థాపన చెయ్యటమే మన లక్ష్యం. శ్రీమతమనుసారంగా విశ్వానికి సద్గతిని ఇస్తాము. ఇదే మన యొక్క శుభ భావన. మేమందరికీ సద్గతినిచ్చే వారిమి అనే నశాలో ఉండాలి. మనకు బాబా ద్వారా శాంతి బహుమతి లభిస్తుంది. నరకవాసుల నుండి స్వర్గవాసీగా అవ్వటమే బహుమతి తీసుకోవటం. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. శ్రీమతం అనుసారంగా భారతదేశానికి సత్యమైన సేవ చెయ్యాలి. స్వకళ్యాణం, భారతదేశ కళ్యాణం, విశ్వ కళ్యాణం చాలా చాలా అభిరుచితో చెయ్యాలి. డ్రామా యొక్క అనాది అవినాశి రచనను యథార్థంగా అర్థం చేసుకుని సమయం వృధా అయ్యేటటువంటి కర్మలు చెయ్యకూడదు. వ్యర్థమైన ఆలోచన కూడా చెయ్యకూడదు. బాబా ద్వారా, జ్ఞానం ద్వారా ఆత్మిక స్వరూపము అనే దీపము ప్రకాశిస్తుంది. ఈ యొక్క వెలుగు తక్కువ ఎక్కువగా కాకూడదు. రోజు అమృత వేళ ఈ ఆత్మదీపంలో నెయ్యి వెయ్యాలి. ఏ నెయ్యి? అటెన్షన్ అనే నెయ్యి వేస్తూ ఉండాలి. అప్పుడు ఈ దీపం బాగా వెలుగుతుంది, ఆకర్షిస్తుంది. దీపంలో నెయ్యి వేస్తూ ఉంటే ఎలా అయితే కాంతి బాగా ఉంటుందో అలాగే మనం కూడా సంపూర్ణ అటెన్షన్ ఇవ్వాలి. అంటే సర్వ గుణాలు శక్తులను స్వయంలో ధారణ చెయ్యాలి. ఈ అటెన్షన్ ద్వారానే ఆకర్షణ మూర్తులుగా అవుతారు. అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చెయ్యండి. ఎవరమ్మనందరం ఆకర్షణ మూర్తులు. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని చదివించేందుకు బాబా ఎంతో ఆసక్తితో వచ్చారు. కావున మీరు కూడా ఎంతో ఆసక్తితో చదవండి. మమ్మల్ని చదివించేది స్వయంగా భగవంతుడే అన్న నశ మీలో ఉండాలి. ప్రశ్న: బ్రహ్మ కుమారి కుమారులైన మీ శుద్ధ భావన మరియు ఉద్దేశం ఏమిటి? జవాబు: కల్పపూర్వం 5000 సంవత్సరాల క్రితం వలె మళ్లీ శ్రీమతంపై విశ్వంలో సుఖశాంతుల రాజ్యాన్ని స్థాపన చెయ్యటమే మీ లక్ష్యం. శ్రీమతంపై మొత్తం విశ్వపు సద్గతిని చేస్తాము అనే శుభ భావన మీలో ఉంది. మేము అందరికీ సద్గతిని ఇచ్చేవారిమి అని మీరు నషాతో అంటారు. మీకు బాబా ద్వారా శాంతి బహుమతి లభిస్తుంది. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వటమే బహుమతిని తీసుకోవటం. ఓం శాంతి. విద్యార్థులు చదువుకునేటప్పుడు ఎంతో సంతోషంగా చదువుకుంటారు. టీచర్ కూడా ఎంతో సంతోషంగా ఆసక్తితో చదివిస్తారు. టీచర్ అయిన ఈ అనంతమైన తండ్రి కూడా ఎంతో ఆసక్తితో మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. ఆ చదువులో చదివించే టీచరు తండ్రి వేరువేరుగా ఉంటారు. కొందరికి తండ్రే టీచర్గా కూడా ఉంటారు. అప్పుడు వారు ఎంతో ఆసక్తితో చదివిస్తారు. ఎందుకంటే రక్త సంబంధమైతే ఉంటుంది కదా. తమ వారిగా భావిస్తూ ఎంతో ఆసక్తితో చదివిస్తారు. ఈ తండ్రి మీకు ఎంత ఆసక్తితో చదువు చెప్తారు. మరి పిల్లలైన మీరు కూడా ఎంత ఆసక్తితో చదవాలి. స్వయంగా బాబానే వచ్చి చదివిస్తారు. అది కూడా ఒకేసారి వచ్చి చదివిస్తారు. పిల్లలకు ఎంతో ఆసక్తి ఉండాలి. తండ్రి అయిన భగవంతుడే స్వయంగా మనల్ని చదివిస్తున్నారు. ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకు చదువుతూ ఇది ఏమిటి అని కొన్ని సంకల్పాలు కలుగుతాయి. డ్రామాలో ఈ జనన పునర్జన్మల చక్రం ఉంది, కాని అసలు ఈ నాటకమే ఎందుకు రచింపబడింది? దీని వలన లాభం ఏమిటి? కేవలం అలా చక్రంలో తిరుగుతూనే ఉంటామా? అసలు దీని నుండి విముక్తి అయితే మంచిది అని భావిస్తారు. ఈ 84 జన్మల చక్రాన్ని తిరుగుతూ ఉండవలసిందేనని ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అసలు ఈ ఆవగమన చక్రం నుండి విముక్తులు కాలేని ఇటువంటి ఆటను అసలు భగవంతుడు ఎందుకు రచించాడు? దీనికన్నా మోక్షం లభిస్తే మంచిది అనే ఆలోచన కొంతమంది పిల్లలకు వస్తుంది. ఈ ఆవగమనం నుండి సుఖ దుఃఖాల నుండి విముక్తులవ్వాలి అని భావిస్తారు. కాని అసలు ఇది ఎప్పుడూ జరిగే అవకాశం లేదు అని బాబా అంటారు. మోక్షం పొందేందుకు ప్రయత్నం చెయ్యటమే వ్యర్థం. ఒక్క ఆత్మ కూడా తన పాత్ర నుండి విముక్తి చెందదు అని బాబా అర్థం చేయించారు. ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. ఆత్మలు అనాది అవినాశి అయిన ఖచ్చితమైన పాత్రదారులు. ఒక్కరు కూడా తక్కువ ఎక్కువ అయ్యే అవకాశమే లేదు. పిల్లలైన మీకు ఈ జ్ఞానమంతా ఉంది. ఈ డ్రామా పాత్ర నుండి ఎవరూ విముక్తి కాలేరు. అలాగే ఎవ్వరూ మోక్షాన్ని కూడా పొందలేరు. నెంబర్ వారీగా అన్ని ధర్మాల వారు రావలసిందే. ఇది రచింపబడి ఉన్న అనాది అవినాశి డ్రామా అని బాబా అర్థం చేయించారు. బాబా, మేము 84 జన్మల చక్రాన్ని ఎలా తిరిగామో ఇప్పుడు మాకు అర్థమయ్యింది అని మీరు కూడా అంటారు. ఎవరైతే ప్రారంభంలో వచ్చి ఉంటారో వారే 84 జన్మలు తీసుకుంటారని కూడా మీకు తెలుసు. కనుక వెనక వచ్చే వారి జన్మలు తప్పకుండా తక్కువగానే ఉంటాయి. ఇక్కడ పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. పాత ప్రపంచం నుండి తప్పకుండా కొత్త ప్రపంచంగా మారి తీరవలసిందే. బాబా ప్రతి విషయాన్ని పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే కొత్త కొత్త పిల్లలు వస్తూ ఉంటారు. వారికి ముందు చెప్పిన విషయాలను ఎవరు చదివిస్తారు? కావున బాబా కొత్త వాళ్లను చూసి పాత పాయింట్లను మళ్లీ చెప్తూ ఉంటారు. మీ బుద్ధిలో జ్ఞానం అంతా ఉంది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం పాత్రను ఎలా అభినయిస్తూ వచ్చామో మీకు తెలుసు. నెంబర్ వారీగా ఎలా వస్తామో, ఎన్ని జన్మలు తీసుకుంటామో మీకు తెలుసు. ఈ సమయంలోనే బాబా వచ్చి జ్ఞాన విషయాలను వినిపిస్తారు. సత్తిగల్లో ఉండేదే ప్రారంభం. ఈ విషయాలను సంగమ యుగంలో మీకే అర్థం చేయించటం జరుగుతుంది. గీతలో కూడా ప్రారంభంలో మరియు చివరిలో మన్మనాభవ అనే ఈ విషయం వస్తుంది. ఉన్నత పదవిని పొందేందుకు చదవటం జరుగుతుంది. మీరు రాజులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. వారు నెంబర్ వారీగా వస్తారు అని ఇతర ధర్మాల వారి గురించి అర్థం చేయించటం జరుగుతుంది. ధర్మస్థాపకుల వెనక అందరూ రావలసి ఉంటుంది. రాజ్యం విషయం అక్కడ ఉండదు. చాలా మహిమ ఉన్న శాస్త్రము గీతా శాస్త్రం ఒకటే. భారతదేశంలోకే బాబా వచ్చి వినిపిస్తారు మరియు అందరి సద్గతిని చేస్తారు. ఆ ధర్మస్థాపకులు మరణించిన తర్వాత వాటిని ఎంతో పెద్ద పెద్ద తీర్థస్థానాలుగా తయారు చేస్తారు. వాస్తవంగా అందరి తీర్థస్థానం ఈ భారతదేశమే. ఎందుకంటే అనంతుడైన తండ్రి ఈ భారతదేశంలోకే వస్తారు. బాబా భారతదేశంలోకి వచ్చి అందరి సద్గతిని చేస్తారు. నన్ను ముక్తి ప్రదాత, మార్గదర్శక అని పిలుస్తారు కదా. కావున నేను మిమ్మల్ని ఈ పాత దుఃఖమయ ప్రపంచం నుండి విముక్తులను చేసి శాంతిధామంలోకి మరియు సుఖధామంలోకి తీసుకొని వెళతాను. బాబా మనల్ని శాంతిధామం మరియు సుఖధామంలోకి తీసుకొని వెళతారు అని పిల్లలకు తెలుసు. మిగిలిన వారందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. బాబా వచ్చి దుఃఖాల నుండి విముక్తులను చేస్తారు. వారికి జనన మరణాలు లేవు. బాబా వస్తారు, మళ్లీ వెళ్ళిపోతారు. చనిపోయారు అని బాబాని అనరు కదా. శివానందుడు శరీరం వదిలేశాడు అని అంటారు. ఆ తర్వాత క్రియాకర్మలను చేస్తారు. కాని ఈ తండ్రి వెళ్ళిపోతే క్రియాకర్మలేవీ చెయ్యరు. వారు రావటం కూడా ఎవ్వరికీ తెలియదు. క్రియాకర్మల విషయమే లేదు. మిగిలిన మనుష్యుల క్రియాకర్మలను చేస్తారు, కాని బాబాకు క్రియాకర్మలు జరగవు. వారికి తమ శరీరమే లేదు. మనుష్యులందరూ గానుగలోని ఆవగింజల వలె నలిగిపోతారు. సత్తిగల్లో జ్ఞానం మరియు భక్తి విషయాలుండవు. ఇవన్నీ ఇప్పుడే కొనసాగుతాయి. మిగిలిన వారందరూ భక్తిని నేర్పుతూ ఉంటారు. అర్ధకల్పం భక్తి ఉంటుంది. మళ్లీ అర్ధకల్పం తర్వాత బాబా వచ్చి జ్ఞాన వారసత్వాన్ని ఇస్తారు. జ్ఞానం అక్కడకు మీతో పాటు రాదు. అక్కడ బాబాను స్మృతి చెయ్యవలసిన అవసరమే ఉండదు. అందరూ ముక్తిలో ఉంటారు. అక్కడ స్మృతి చెయ్యటం అనేది ఉండదు. అక్కడ స్మృతి చెయ్యటం అనేది ఉంటుందా? అక్కడ దుఃఖం అనే ఫిర్యాదు ఉండదు. భక్తి కూడా ప్రారంభంలో అవ్యభిచారిగా ఉంటుంది, మళ్లీ వ్యభిచారంగా అయిపోతుంది. ఈ సమయంలో భక్తి అతి వ్యభిచారంగా ఉంది. దీనిని రౌరవ నరకము అని అంటారు. ఇది అన్నింటికన్నా తీవ్రమైన నరకం. మళ్లీ దీనిని బాబా వచ్చి ఉన్నతోన్నతమైన స్వర్గంగా తయారు చేస్తారు. ఈ సమయంలో 100% దుఃఖం ఉంది. మళ్లీ 100% సుఖ శాంతులు వస్తాయి. ఆత్మ తన ఇంటికి వెళ్లి విశ్రాంతి పొందుతుంది. అర్థం చేయించటం కూడా చాలా సహజం. ఎప్పుడైతే కొత్త ప్రపంచాన్ని స్థాపించి పాత ప్రపంచాన్ని వినాశనం చెయ్యవలసి ఉంటుందో అప్పుడే నేను వస్తాను అని బాబా అంటారు. ఇంత పెద్ద కార్యాన్ని కేవలం ఒక్కరు మాత్రమే చెయ్యరు కదా. సందేశకులు ఎంతో మంది కావాలి. ఈ సమయంలో మీరు బాబాకు సేవాదారి పిల్లలుగా అయ్యారు. మీరు విశేషంగా భారతదేశానికి సత్యమైన సేవను చేస్తారు. సత్యమైన తండ్రి సత్యమైన సేవను నేర్పిస్తారు. మీరు మీ కళ్యాణాన్ని, భారతదేశ కళ్యాణాన్ని మరియు విశ్వ కళ్యాణాన్ని చేస్తారు. కావున ఎంత ఆసక్తితో చెయ్యాలి? బాబా ఎంతో ఆసక్తితో సర్వుల సద్గతిని చేస్తారు. ఇప్పుడు కూడా సర్వుల సద్గతి తప్పకుండా జరుగుతుంది. ఇది శుభ భావన మరియు శుద్ధ అహంకారం. మీరు సత్యమైన సేవను చేస్తున్నారు, కాని గుప్తంగా చేస్తున్నారు. ఆత్మ శరీరం ద్వారా చేస్తుంది. బీకేల ఉద్దేశం ఏంటి అని మిమ్మల్ని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. విశ్వంలో సత్తిగా సుఖ శాంతిమయ స్వరాజ్యాన్ని స్థాపించటమే మా ముఖ్య ఉద్దేశము అని మీరు చెప్పండి. మేము శ్రీమత్తంపై ప్రతి 5000 సంవత్సరాల తర్వాత విశ్వంలో శాంతిని స్థాపించి విశ్వశాంతి కానుకను తీసుకుంటాము. యథా రాజా రాణి తథా ప్రజ అందరూ ప్రైజులు తీసుకుంటారు. నరకవాసుల నుండి స్వర్గవాసీగా అవ్వటం తక్కువ విషయమేమీ కాదు కదా. వారక్కడ లౌకికంలో శాంతి బహుమతును తీసుకొని సంతోషపడిపోతూ ఉంటారు, కాని దాని ద్వారా వారికేమీ లభించదు. సత్యమైన ఫ్రైజును ఇప్పుడు మనం బాబా నుండి తీసుకుంటున్నాము. అది విశ్వరాజ్య అధికారం. భారతదేశం చాలా ఉన్నతమైన దేశము అని అంటారు కదా, ఎంతో మహిమ చేస్తూ ఉంటారు. మేము భారతదేశానికి యజమానులము అని అందరూ భావిస్తూ ఉంటారు, కాని యజమానులుగా ఎక్కడున్నారు? ఇప్పుడు పిల్లలైన మీరు బాబా శ్రీమతం ద్వారా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మీ చేతుల్లో మారణ ఆయుధాలేవీ లేవు. మీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు, కావుననే మీకు గాయనము మరియు పూజ జరుగుతుంది. అంబను చూడండి, ఎంత పూజ జరుగుతూ ఉంటుందో. కాని అసలు అంబ ఎవరు? తాను ఒక బ్రాహ్మణీయ లేక దేవతన అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. అంబ, కాళి, దుర్గా మరియు సరస్వతి అనే పేర్లు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా కింద అంబకు చెందిన చిన్న మందిరం ఉంది. అంబకు ఎన్నో భుజాలను చూపిస్తారు, కాని వాస్తవానికి అలా ఏమీ లేదు. దీనినే అంధవిశ్వాసము అని అంటారు. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారందరూ వచ్చి తమ తమ ధర్మాలను స్థాపించుకున్నారు. తిథి, తారీఖు మొదలైనవన్నీ చెప్తారు. అక్కడ అంధవిశ్వాసం అనే మాటే ఉండదు. ఇక్కడ భారతవాసీలకు తమ ధర్మాన్ని ఎవరు ఎప్పుడు స్థాపించారో తెలియదు. దీనినే అంధవిశ్వాసము అని అంటారు. ఇప్పుడు మీరు పూజారులు, మళ్ళీ పూజ్యులుగా అవుతారు. మీ ఆత్మ పూజ్యంగా అవుతుంది, అలాగే శరీరం కూడా పూజ్యంగా అవుతుంది. మీ ఆత్మకు పూజ జరుగుతుంది, మళ్ళీ దేవతలుగా అయిన తర్వాత కూడా పూజ జరుగుతుంది. బాబా నిరాకారుడు, వారు సదా పూజ్యులుగానే ఉంటారు. వారెప్పుడూ పూజారులుగా అవ్వరు. మీరే పూజ్యులుగా మరియు పూజారీలుగా అవుతారు అని పిల్లల గురించి అనటం జరుగుతుంది. బాబా సదా పూజ్యునిగా ఉంటారు. వారు ఇక్కడకొచ్చి సత్యమైన సేవను చేస్తారు, అందరికీ సద్గతిని ఇస్తారు. ఇప్పుడు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. మీరు ఇతర దేహదారులెవ్వర్నీ స్మృతి చెయ్యకూడదు. ఇక్కడ పెద్ద పెద్ద లక్షాధికారులు మరియు కోటీశ్వర్లు వెళ్లి అల్లా అల్లా అని అంటూ ఉంటారు. ఇక్కడ ఎన్ని అంధశ్రద్ధలు ఉన్నాయి బాబా? మీకు ఇక్కడ హంసో సోహం అర్థాన్ని కూడా తెలియచేస్తారు. వారు శివోహం ఆత్మ ఏ పరమాత్మ అని అంటారు, కాని ఇప్పుడు బాబా దీనిని సరిదిద్ది తెలియచేశారు. భక్తిలో విన్నది సత్యమా లేక ఇప్పుడు నేను తెలియచేసేది సత్యమా అన్నది మీరే నిర్ణయించండి. హంసో అన్న పదానికి చాలా పెద్ద అర్థముంది. హంసో బ్రాహ్మణులం, దేవతలం, క్షత్రియులం. ఇప్పుడు హంసో అన్న పదానికి యథార్థ అర్థమేమిటి? ఆత్మ అయిన నేను చక్రంలోకి ఈ విధంగా వస్తాను. విరాట రూపపు చిత్రంలో పిలక రూపంలో ఉన్న బ్రాహ్మణులను మరియు బాబాని చూపించలేదు. దేవతలు ఎక్కడ నుండి వచ్చారు? వారు ఎలా జన్మించారు? కలియుగంలో ఉండేదే శూద్రవర్ణం. సత్యుగంలో ఒక్కసారిగా దేవతావర్ణం ఎక్కడ నుండి వస్తుంది? ఏమి అర్థం చేసుకోరు. భక్తి మార్గంలో మనుష్యులు ఎంతగా చిక్కుకొని ఉంటారు. కొందరు గ్రంథాలను చదువుతారు, దేవాలయాలని నిర్మించాలి అనే ఆలోచన వస్తుంది, దానిని నిర్మిస్తారు. నిర్మించి అందులో కూర్చొని గ్రంథాలను వినిపిస్తూ ఉంటారు. ఎంతో మంది మనుష్యులు వస్తారు, చాలా మంది అనుచరులుగా అయిపోతారు. కాని దానివల్ల లాభమేమీ ఉండదు. ఎన్నో షాపులు తెరుచుకున్నాయి, ఇప్పుడు ఈ షాపులన్నీ అంతమైపోతాయి. ఈ షాపులన్నీ భక్తి మార్గంలో ఉన్నాయి. వీటి ద్వారా ఎంతో ధనాన్ని సంపాదిస్తారు. సన్యాసులు తాము బ్రహ్మయోగీలమని తత్వయోగీలము అని అంటారు. భారతవాసులు వాస్తవానికి దేవీ దేవత ధర్మానికి చెందినవారు. కాని వారు తమను తాము హిందూ ధర్మం వారిగా పిలుచుకుంటారు. బ్రహ్మము అనగా ఉండే తత్వము. వారు బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు అన్న పేరును పెట్టుకున్నారు. వాస్తవానికి బ్రహ్మతత్వము నివాస స్థానం. ఎంత పెద్ద పొరపాటు చేశారో ఇక్కడ బాబా అర్థం చేయిస్తున్నారు. ఇవన్నీ బ్రహ్మలు. నేనొచ్చి బ్రహ్మల నుండి దూరం చేస్తాను. హే ప్రభు, నీ గతి మతి అతీతమైనది అని భక్తి మార్గంలో అంటారు. గతైతే ఎవ్వరూ ఇవ్వలేరు. మతములు అనేక అనేకులవి లభిస్తూ ఉంటాయి. ఇక్కడి మతం ఎంత అద్భుతం చేస్తుంది! మొత్తం విశ్వమంతటిని పరివర్తన చేసేస్తుంది. ఇన్ని ధర్మాలు ఎలా వచ్చాయో ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆత్మలన్నీ మళ్లీ వెళ్లి వాటి వాటి శేఖలలో కూర్చుంటాయి. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. దివ్య దృష్టి దాత ఒక్క బాబానే అని కూడా పిల్లలకు తెలుసు. ఈ దివ్య దృష్టి తాళం చెవిని నాకు ఇచ్చినట్లయితే నేను ఎవరికైనా సాక్షాత్కారం చేయించగలుగుతాను అని బాబాను అడిగితే, ఈ తాళం చెవి ఎవరికీ లభించదు, దీనికి బదులు మీకు విశ్వరాజ్య అధికారాన్ని ఇస్తాను అని బాబా అన్నారు. నేను రాజ్య అధికారాన్ని తీసుకోను. సాక్షాత్కారాలు చేయించే పాత్ర నాది మాత్రమే. సాక్షాత్కారం జరిగితే ఎంతో ఆనందపడతారు. వాస్తవానికి దానివల్ల లభించేదేమీ లేదు. సాక్షాత్కారాల వల్ల ఎవరు నిరోగులుగాను అవ్వరు, ధనము లభించదు. మీరా సాక్షాత్కారాన్ని పొందింది, అంత మాత్రాన తాను ముక్తినైతే పొందలేదు కదా. మీరా వైకుంఠంలో ఉందని మనుష్యులు భావిస్తారు, కాని వైకుంఠము కృష్ణపురి ఎక్కడ ఉంది? ఇవన్నీ సాక్షాత్కారాలు. బాబా కూర్చొని అన్ని అర్థం చేయిస్తారు. ఇతనికి కూడా ప్రారంభంలో విష్ణు సాక్షాత్కారం జరిగితే ఎంతో సంతోషించాడు. అది తాను మహారాజుగా అవుతానని తెలియగానే ఎంతో సంతోషపడ్డారు. వినాశనాన్ని చూశాడు, రాజ్యాన్ని చూశాడు. అప్పుడే తాను విశ్వానికి యజమానిగా అవుతానని నిశ్చయం ఏర్పడింది. బాబా ప్రవేశము జరిగింది. బాబా, ఇదంతా మీరు తీసేసుకోండి, మాకు కేవలం విశ్వరాజ్యం కావాలి అని అన్నాడు. మీరు కూడా ఈ వ్యాపారం చెయ్యటానికి వచ్చారు కదా. ఎవరైతే జ్ఞానాన్ని తీసుకుంటారో వారి భక్తి సమాప్తమైపోతుంది. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, దైవీ గుణాలను ధారణ చేసి శ్రీమతంపై భారతదేశానికి సత్యమైన సేవను చెయ్యాలి. మీ కళ్యాణం భారతదేశ కళ్యాణం మరియు విశ్వ కళ్యాణం చాలా చాలా ఆసక్తితో చెయ్యాలి. రెండో పాయింట్, డ్రామాలోని అనాది అవినాశి రచనను యథార్థంగా అర్థం చేసుకుని సమయాన్ని వ్యర్థం చేసే పురుషార్థమేది చెయ్యకూడదు. వ్యర్థమైన సంకల్పాలని కూడా చెయ్యకూడదు. వరదానం, అటెన్షన్ రూపీ నెయ్యి ద్వారా ఆత్మిక స్వరూపపు రూపీ సితారా యొక్క ప్రకాశాన్ని పెంచే ఆకర్షణ మూర్త భవ. బాబా ద్వారా, జ్ఞానం ద్వారా ఆత్మిక స్వరూపపు రూపి సితారా ప్రకాశించాక ఇక ఆరిపోదు. కాని ఆ ప్రకాశం యొక్క శాతం తక్కువగా ఎక్కువగా అవ్వగలదు. ఎప్పుడైతే రోజు అమృత వేళ అటెన్షన్ రూపీ నెయ్యిని వేస్తూ ఉంటారో అప్పుడు ఈ సితారా ప్రకాశిస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. ఏ విధంగా దీపంలో నెయ్యిని పోసినప్పుడు అది నిశ్చలంగా వెలుగుతుందో, అలాగే సంపూర్ణమైన అటెన్షన్ ఇవ్వటము అనగా బాబాలోని సర్వ గుణాలను శక్తులను స్వయంలో ధారణ చెయ్యటం. ఈ అటెన్షన్ ద్వారా ఆకర్షణ మూర్తులుగా అయిపోతారు. స్లోగన్, అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి. వర్తమాన సమయ ప్రమాణంగా సర్వాత్మలు ప్రత్యక్ష ఫలము అనగా ప్రాక్టికల్ రుజువును చూడాలనుకుంటారు. కనుక తనువు, మనస్సు, కర్మలు మరియు సంబంధ సంపర్కాలలో సైలెన్సు శక్తిని ప్రయోగం చేసి చూడండి. శాంతి శక్తి ద్వారా మీ సంకల్పాలు వైర్లెస్ కంటే కూడా వేగంగా ఏ ఆత్మ వరకైనా చేరుకోగలవు. ఈ శక్తికి విశేష యంత్రం శుభ సంకల్పం. ఈ సంకల్ప యంత్రం ద్వారా దేనిని కావాలంటే దానిని సిద్ధి స్వరూపంలో చూడగలరు. ఓం శాంతి.